అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు గురించి మనం అవగాహన తీసుకుంటున్నాం. అగ్ని విద్య, చంద్ర విద్య, సూర్య విద్య. దీంట్లో ఈ ద్వాదశ ఆదిత్యులు అన్న ద్వాదశ రాశి చక్రము అన్న ఒకటే, మహాకాల చక్రము అన్న మన వరకు అది అంతే. మన వరకు అది ద్వాదశ రాశులే. ఇక ఈ ద్వాదశ రాశి చక్రంలో సూర్య విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవటానికి చేసే ప్రయత్నము ఎలా ఉంటుంది అంటే, మొత్తము మానవ జాతి 12 రాశులుగా విభజింపబడుతుంది. మొత్తం మానవ జాతి మేషరాశికి సంబంధించినటువంటి మానవ జాతి, అలాగే మీనరాశికి సంబంధించినటువంటి మానవ జాతి, ఈ మధ్యన ఉన్నటువంటి 10 మేషరాశి నుంచి మీనరాశి వరకు మొత్తము 12. ఇంకా ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనకి వచ్చినటువంటి గురువులు కానీ, మన దగ్గరికి వచ్చేటటువంటి అవధూతలు కానీ, మనకి పరిచయం ఉన్నటువంటి గురు పరంపరలోని వ్యక్తులు కానీ ఈ ద్వాదశ రాశులలో ఏదో ఒక రాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు. మరి రాశి చక్రము మనకి ఏం చెప్తోంది, ఏం నేర్చుకోవాలని చెప్తోంది, అది అవగాహన అవుతే తప్ప ఈ గురువుల్ని మనము ఉపయోగించుకోలేము. ఎలక్ట్రిసిటీ కనిపెట్టబడింది ప్రకృతిలో. ఎలక్ట్రిసిటీ ప్రకృతిలో ఎందుకు కనిపెట్టబడింది అన్నది ఇంకా మనం అర్థం చేసుకోవటం లేదు. ఎలక్ట్రిసిటీని మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం, మన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాం, మన సుఖాలకు ఉపయోగించుకుంటున్నాం మనం. కానీ ప్రకృతిలో కనిపెట్టబడినటువంటి ఎలక్ట్రిసిటీ, దానికి ఏ ఒక విశేషమైనటువంటి కారణము లేకుండా కేవలం మానవ జాతికి ఎలక్ట్రిసిటీ ఉపయోగపడుతుంది అంటే, మరి అలాంటి భగవంతుడు అర్ధరహితమైనటువంటి భగవంతుడు కదా, కేవలం మనిషికే ఎలక్ట్రిసిటీని ఇచ్చేసి మరి మిగతా ప్రాణి సముదాయానికి, మిగతా జంతుజాలాలకి, వాటికి ఎలక్ట్రిసిటీ యొక్క ఉపయోగం ఏమిటి? కానీ మనిషి తన వ్యక్తిగతమైనటువంటి స్వార్థంలో ఎంత కూరుకుపోయాడు అంటే, దాన్ని పెట్రోల్ని వాటిని ఉపయోగించినట్టే. పెట్రోల్ ఎందుకు ఉపయోగిస్తామంటే వాడి స్కూటర్ నడుపుకోవటానికి. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల కిందట ఉన్నటువంటి అడవి భూమిలో నొక్కబడిపోయి పెట్రోల్గా మారింది. అంటే భూమి తపస్సు చేసినట్టే కదా. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసింది? కోట్ల కోట్ల సంవత్సరాలు తపస్సు చేసింది. ఆ పెట్రోల్ నువ్వు బయటికి లాగి ఏం చేస్తున్నావు? సినిమాకి వెళ్ళటానికి స్కూటరు. మరి అది ఎంత తప్పదు? మరి పెట్రోల్ ఎందుకు బయటకు వచ్చింది? ఈ ద్వాదశ రాశి చక్రాల యొక్క అవగాహన మనకి ఉండకపోతే ఇలాంటి తప్పులే చేస్తాం. ప్రకృతి ఏదైనా ఒక విశేషమైనటువంటి పరిస్థితి, విశేషమైనటువంటి శక్తి మానవ జాతికి అందిస్తే అది సంపూర్ణ మానవ జాతికి ఉపయోగపడాలి. అది చాలా పెద్ద పరమార్థము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రకృతికి ఉపయోగపడాలి అన్నది ఋషుల యొక్క చింతన. నీ ఒక్కడికే కాదు, మొత్తం సమష్టిగా ఆ బ్రహ్మ భువనాల్లో బ్రహ్మ నుంచి కీటకాల వరకు ఆ విధమైనటువంటి దృష్టికోణము తేవటానికి కావలసినటువంటి మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ, దాన్ని ద్వాదశాక్షరి మంత్రం అంటాం. మంత్రగత ఎందుకు చేస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే వాడి ముక్తి కోసం, లేకపోతే వాడికి ఉండేటటువంటి కోరికలు ఏవో ఉంటాయిగా. ఎలాగా నాశనం అయిపోయి గురు పరంపరని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము, అర్థం చేసుకోండి. దీనిని మీరు అర్థం చేసుకోవటమే కాకుండా ఇతరులకి అర్థం అయ్యేటట్టు చెప్పాలి. న్యూక్లియర్ ఎనర్జీ, పరమాణు శక్తి ఎలక్ట్రిసిటీ కంటే తర్వాత వచ్చినటువంటి శక్తి. ఎప్పుడైతే దుర్ఉపయోగం చేశాడో మనిషి ఆదేశాలు వస్తాయి. ఈ ద్వాదశ రాశి చక్రం యొక్క అవగాహన మన భారతీయ ఋషి పరంపరలో భాగవత విధానముగా ప్రసిద్ధి చెందింది. భాగవతం ఎప్పుడు రాయబడింది? మహాభారతం రాసేశాడు, వేదాలన్నింటినీ క్రోడీకరించేశాడు, ఉపనిషత్తు రాశాడు, ఏదో అన్ని రాశాడు, పురాణాలు రాశాడు, వ్యాసుడు. అన్ని రాసిన తర్వాత కూడా ఏదో అసంతృప్తి, ఏదో వెలితి. అప్పుడు నారదుడు వచ్చి భాగవతం రాయమని ప్రేరేపణ చేస్తాడు. భాగవత కథ అంటే సద్గురువుల యొక్క చరిత్ర, జగద్గురువుల యొక్క చరిత్ర, భాగవత మార్గము. దాంట్లో ఎన్ని స్కందాలు ఉన్నాయో మీకు తెలుసు కదా, ఎన్నున్నాయి? 12. ద్వాదశ రాశి చక్రానికి సంబంధించినటువంటి భాగవత విధానము. ఇంతట వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వాసుదేవుడు తప్ప నాకు మిగతా దేది అక్కర్లేనటువంటి వాళ్ళకే గురుతత్వం బోధపడుతుంది. లేకపోతే గురువుని దగ్గర నుంచి మీరు తీసుకోవటమే తప్ప గురువుని మీరు అర్థం చేసుకోలేరు. మనం ఇక్కడ ఏం ప్రయత్నం చేస్తున్నాం? గురువులను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 30 రోజులు అంటే ఇంకా కరెక్ట్గా చెప్పుకుంటే 29 రోజులే ఖచ్చితంగా మీకు బోధపడిపోతుంది ఆ భాగవత తత్వం. అర్థం అంటే అయిపోతే తర్వాత మీకు పెద్ద కష్టాలే ఉండవు. ఇంకంటే తెలిసిపోతే ఏం చేయాలో మినిమంగా చేసుకుందాం. కానీ 29 రోజుల్లో మాత్రం మీరు చాలా కష్టపడండి. మీకోసం మాత్రమే కాదు, ప్రపంచం కోసము, సృష్టి కోసము. ఒక అద్భుతమైనటువంటి వరదానం మీకు లభించింది. ఎవ్వరూ ఇక్కడికి ఈ కాలంలో యాక్సిడెంటల్ గా రారు. మీరు అనుకుంటారు ఏదో చూసిపోతామని వచ్చామని, చూసిపోతామని రాలేదు కదమ్మా. ఏదో ఆలోచిస్తుంది, చాలా కారణాలు ఉంటాయి. ఏంటా కారణాలు అంటే భాగవత తత్వము తిరిగి ప్రచారంలోకి రావాలి. గీతా సప్తాహం గురించి నేను చెప్పినట్టే భాగవతం యొక్క 12 రోజుల కార్యక్రమాలు మీరు డెవలప్ చేయాలి. ఇంతట భాగవత సప్తాహాలు కాదు, భాగవత ఏమంటారు దాన్ని, ద్వాదశాహాలు అనాలేమో అంతేగా. అది ఏంటి మీకు అర్థం అవ్వాలి అది చేస్తున్నప్పుడు, జగద్గురు శ్రీకృష్ణుడి యొక్క జీవితంలో మీకు ఈ 12 చాలా సులభంగా లభించేస్తాయి, చాలా సులభంగా లభించేస్తాయి. దీనిని గ్రీక్లో ద 12 లేబర్స్ ఆఫ్ హెర్క్యులీస్, హెర్క్యులీస్ చేసినటువంటి 12 గొప్ప పనులుగా చిత్రీకరించారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాసుదేవ తత్వము అన్ని చోట్ల ఒకటే, పేర్లు మారుతూ ఉంటాయి. మనము భాగవతంలోని 12 స్కందాలుగా దాన్ని చెప్పుకుంటూ ఉంటే హెర్క్యులీస్ అనేటటువంటి ఒక మహావీరుడు చేసినటువంటి 12 గొప్ప పనులు అని అక్కడ ప్రచారంలో ఉన్నాయి. ఇదంతా కాకుండా ఇంగ్లాండ్లో ద 12 నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్, రౌండ్ టేబుల్ అంటే తెలుసు కదా, యొక్క 12 మహావీరులు. వృత్తాకారం అంటే ఏంటి? మహాకాలచక్రం. మహాకాలచక్రంలో ఉన్నటువంటి 12 రాసుల యొక్క మహావీరత్వం. అంతేకా ఈ క్రోనాలజీ ఉందే అంటే టైం సెన్స్, ప్రపంచం అంతా ఒకటే, దాన్ని ఆ డివిజన్స్ కూడా అంతే ఉన్నాయి సాంఖ్య యోగంలో. ఇక్కడ మనం 12 చేసుకుని వాళ్ళు 24 చేసుకోవచ్చు కదా, చేయదు. ప్రకృతి అంతా ఒకే లయబద్ధత. ఆ లయబద్ధత మనం కోల్పోయాం. ఆ లయబద్ధత వరకు కొరకు గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆ లయబద్ధత ఇక్కడ మీకు రావాలి అంటే టైం ప్రకారం పనులు జరగాలి. అందుకు ఇక్కడ ఆ ద్వాదశ రాశులకి ప్రతీకగా 12 గురువుల్ని మనం ఎందుకున్నాం. ఎలా వస్తారు ఆ 12 అంటే, స్త్రీ పురుష భేదాలు ద్వాదశ రాశి చక్రంలో చెప్పాను నేను మీకు జ్యోతిష్ శాస్త్రం గురించి చెప్తున్నప్పుడు. గుర్తుందా ఎవరికైనా, మేషరాశి స్త్రీతత్వం పురుషతత్వం మర్చిపోయారే, మరి మర్చిపోతే ఎట్లా వస్తుంది? ప్రతిదీ లింక్డే. మీరేదో అనుకుంటారు హోమియోపతి వాస్తు చెప్తున్నారు మాస్టారు, అన్నీ ఆధ్యాత్మికతకి లింక్డే. ఆధ్యాత్మికతకి లింక్ కానిది ఇక్కడ మాట్లాడబడదు. మరి ఇంకా అది ఇంకా మొదటికి ఎలా వెళ్తాను నేను, ఇంకా మీరు ఇంకా నేను చెప్పిందంతా హరికథలాగే ఉంటుంది. ఇంకా మీకు అర్థం కాదు ఇప్పుడు చెప్పబోయేది, ఇంకా కానీ మీకోసం కాదుగా చెప్పేది, వినండి అర్థమైనంతా అర్థం అవుతుంది. అంతేత ఆ ద్వాదశ రాశి చక్రంలో స్త్రీ పురుషులను కనుక కలిగి పెట్టుకుంటే ఆరే అవుతాయి అవి. స్త్రీతత్వాన్ని వారు, పురుషతత్వాన్ని వారు, అవి 6 గంటలు మన గురు సత్తాలు. అంచేత ఈ 6 గంటలు ప్రకృతిలోని అనంతమైనటువంటి కాలచక్రంలో జరిగేటటువంటి చక్రీయ గమనము, 6 గంటల గమనము, దాన్ని షట్చక్రాలుగా కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. అంచేత షట్చక్రాలను స్త్రీ పురుషులుగా ఫస్ట్ హాఫ్, నెక్స్ట్ హాఫ్, బెటర్ హాఫ్ అంటూ ఉంటారు. నాకు ఇప్పటికే అర్థం కాదు ఎందుకు బెటర్ హాఫ్, బెటర్ హాఫ్ కాదు అది, ఈక్వల్ హాఫ్. అంచేత ఈక్వల్ హాఫ్స్ యొక్క జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటివి ఇవాళ పొద్దున్నే చెప్పినట్టు గుర్తున్నారు సీతారామ్కి. అవి 2 క్యారెక్టర్స్ పట్టుకోవాలి. మేషరాశికి ముండితనం ఒకటి చాలా ఎక్కువగా ఉంటుంది. ముండితనం అంటే ఇంకా వాడు చెప్పింది జరగాల్సిందే, డిక్టేట్. దాన్ని బ్యాలెన్స్ చేయటానికి మేషరాశికి ఆపోజిట్ గా ఏముంటుంది, తులారాశి ఉంటుంది. అంచేత సంకల్పానికి ప్రతీక అయినటువంటి సూర్యుడు మేషరాశిలో ముండితనం పరమోచ్చగా చూపించుకుంటే అదే సూర్యుడు తులారాశిలో ఏమవుతాడు, నీచమవుతాడు. నీచమవుతాడు అంటే ఆ ముండితనము తగ్గిపోతుందని, నీచం అంటే సూర్యుడే నీచం అవడు. అంచేత ఆ యాంగిల్లో డెవలప్ చేయమని చెప్పాను నేను ఇందాకనే. మెడిటేషన్ టెక్నిక్ ఒకటి డెవలప్ చేయాలి మీకు, భాగవత ధ్యాన విధానము అని దాని పేరు. ఇందులో మీరు మన దగ్గరికి వచ్చేటటువంటి గురువులలో, అంటే మన గురు సత్తాకి, ఎవరెవరు ఏ విధంగా పనిచేశారు అన్నది పట్టుకోవాలి మీరు. ద్వాదశ రాశి చక్రంలో మీకు నియమాలు తెలియాలి, భాగవతం యొక్క 12 స్కందాలలో ఉన్నటువంటి చరిత్రలు తెలియాలి మీకు, వీటికి రాశి చక్రానికి ఉన్నటువంటి సంబంధం తెలియాలి. ఈ సంబంధం తెలిసిన తర్వాత మన గురు పరంపరలలో, మనం ఎన్నుకున్నటువంటి వాళ్ళే కాదు, పరంపరలో వివేకానంద దేనికి చెందుతాడు, రామకృష్ణ పరమహంస దేనికి చెందుతాడు, అవధూతలు ఉన్నారు, ఒక్కొక్క అవధూత ఏ రాశి చక్రానికి చెందుతాడు, ఆ రాశి చక్రానికి చెందితే చాలా స్వభావాలను మనం పట్టించుకోకల్లే. ఒక్కొక్క రాశికి కొన్ని జనరల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏ రాశిలో పుట్టిన వాడికైనా 2 కళ్ళుంటాయి, 1 ముక్కు ఉంటుంది, పళ్ళుంటాయి, ఇంతకైనా వాడు భోజనం చేస్తాడు. ఎక్కడ మార్పు వస్తుంది మనుషులలో, మానసిక స్థితిలో మార్పు వస్తుంది. మీరు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ మానసిక స్థితి, ఏ మానసిక స్థితి ఉండాలి ఇక్కడ, భాగవత మానసిక స్థితి ఉండాలి. భారతీయ ఆధ్యాత్మికత యొక్క పరాకాష్ఠ అది, భాగవత జీవిత విధానాన్ని అందించగలిగింది. భాగవత జీవిత విధానం అంటే ద్వాదశ రాశుల్లో సూర్యుడు తిరుగుతూ ఉంటే ఏ రాశిలో సూర్యుడు తిరుగుతున్నప్పుడు ఏ ఏ గుణాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఈ ద్వాదశ రాశిలో సూర్యుడు ప్రతిరోజు తిరుగుతూ ఉంటాడు. 30 రోజులలో ఒక రాశిని దాటిస్తూ ఉంటాడు. ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు చూసుకోవాలి. అలాగే 12 రాశులలో 12 సంక్రమణాలు జరుగుతూ ఉంటాయి. చేత మనం జీవిస్తున్నటువంటి నెల సూర్యమాన ప్రకారము ఏమీ అవుతుంది? నెలలో ఏ రోజు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తాడు అన్నది భాగవతుడికి చాలా ఇంపార్టెంట్. అంచేత మీకు ఇచ్చేటటువంటి పనిని అది అర్థం చేసుకోండి. జనవరి నుంచి, జనవరిలో మకర సంక్రమణం జరుగుతుంది, ఫిబ్రవరిలో ఏ సంక్రమణం జరుగుతుంది? మకరం తర్వాత కుంభం, దాని తర్వాత అలా ప్రతి నెలలోనూ ఒక సంక్రమణం జరుగుతూ ఉంటుంది. మకర సంక్రమణం మనకి ఎందుకు ఇంపార్టెంట్ అన్నది మనం తర్వాత ఆలోచిద్దాం. కానీ చాలా ముఖ్యం. శివరాత్రి ప్రతి నెలలోనూ వస్తుంది, మీకు తెలుసునో తెలీదు, మాస శివరాత్రి అని అంటూ ఉంటాం. కానీ ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి శివరాత్రిని మనం ఏమంటాం? మహాశివరాత్రి అంటాం. అలాగే దీపావళి ప్రతి నెలలోనూ వస్తుంది. ప్రతి శివరాత్రి తర్వాత వచ్చేటటువంటి అమావాస్య దీపావళి, కానీ మహాదీపావళి. ఆ మహా అనే మాట ఎందుకు వాడటం లేదు అంటే దాన్ని ఉపయోగించుకోవటం లేదు. దాన్ని ఉపయోగించుకోగలిగితే ప్రతి మాస శివరాత్రి ఉపయోగించుకోగలిగినప్పుడు శివరాత్రి తర్వాత వచ్చేటటువంటి దాన్ని మహా శివరాత్రిగా ప్రతి నెల మీరు ఉపయోగించుకోగలరు. దాన్ని మహాదీపావళి అని చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆ మహాదీపావళి మీరు తీసుకొస్తే ఏమవుతుంది? మీరందరి హృదయాల్లోనూ జ్యోతులు వెలిగిపోతాయి. అంతేగా దీపావళి అంటే. దానిని అర్థం చేసుకుని మీరేం చేయాలి అంటే, ఈ రాశి సంక్రమణము జరుగుతున్నటువంటి సూర్యుడు యొక్క డేట్స్ పట్టుకుని నాకు చెప్పండి సాయంత్రం. మరి మీకు హోంవర్క్ ఇవ్వకపోతే మీరేమి విండి ఊరుకుంటున్నారు? ఆ రాశి సంక్రమణం, ఆ రాశి సంక్రమణం జరుగుతున్నప్పుడు ఏదైనా ముఖ్యమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయా ప్రకృతిలో? మీ జీవితాల్లో కాదు, ప్రకృతిలో. సంధికాలంలో ఎలాగైతే సూర్యుడు అస్తమించి చంద్రుడు వస్తాడు, ప్రతి చంద్రుడు అస్తమించి సూర్యుడు వస్తాడు, ఈ సంక్రమణ కాలంలో చాలా మార్పులు జరుగుతాయి. మకర సంక్రమణం కోసము ఒంటి నిండా బాణాలు గుచ్చుకుని సాగు బతుకుల మధ్య కొట్టాడుతున్నా కూడా వెయిట్ చేశాడు భీష్ముడు. ఎందుకు? ఒక ముందు గుచ్చుకుంటేనే ఇంత బాధపడతాం కదా, అందులో మామూలు అస్త్రశస్త్రాలతో పీడింపబడ్డా, ఎందుకు వెయిట్ చేశాడు? ఇష్టామృతి ఉంది కదా, కావలసినప్పుడు చచ్చిపోవచ్చుగా. ఆపుకున్నాడు అంత బాధను, ఎందుకు ఆపుకున్నాడు భీష్ముడు? ఆ సంక్రమణము డేట్ యొక్క ఇంపార్టెన్స్. సంధ్యావందనం ఎప్పుడు పడితే ఎప్పుడు చేయండి. మనం ఆహుతులు అగ్నిహోత్రంలో మనం టైం కోసం వెయిట్ చేసి 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 ఆ టైం వచ్చినప్పుడు ఆ 2 ఆహుతులు వేస్తాం. అలాగే ఈ ద్వాదశ రాశి చక్రములో ప్రతి నెల ఆ సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఆ సంక్రమణం జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? శ్రీకృష్ణుడి యొక్క జీవితంలో ఆ సంక్రమణానికి సంబంధించినటువంటి మార్పులు ఏవైనా వచ్చాయా? కొన్ని సందర్భాలు నేను మీకు చెప్తాను, నేను మిగతా మీరు వెతుక్కోండి. మొట్టమొదటి ఏంటి? పూతన. పూతన అంటే ఏంటి? సింబాలిజము. ప్రకృతిలో మనకున్నటువంటి సంబంధాలు బాంధాలు ఇవంతా కూడా మనకి తల్లిలాగే కనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా విషపూరితమైనవే. అవన్నీ కూడా మిమ్మల్ని ఏం చేస్తాయి? జన్మ మృత్యు చక్రంలోకి తీసుకొస్తూ ఉంటాయి. పాలు ఇస్తున్నట్టు అనిపించినా అవంతా మీకు ఏం చేస్తాయి? కావు దగ్గరికి తీసుకొస్తాయి. ప్రతిరోజు మీరు కావుకి దగ్గర పడుతున్నారు. మీరేం అనుకోకండి, మీరేదో రోజు బతికేస్తున్నారు. మీరేమీ బతకటం లేదు, దొల్లుతున్నారు. మీరు ఎటువైపు దొల్లుతున్నారు? మృత్యు వైపుకి దొల్లుతున్నారు. మీరు గమనించుకోవటం లేదు. మృత్యు వైపుకి దొల్లుతున్నటువంటి ఈ దొల్లుడు మీకు ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది అనిపిస్తుంది. ఇంకా ఇంకా జీవించాలనిపిస్తుంది. 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 500 మీ ఇష్టం. గోడల్లాగా వాటిలాగా బతకాలనిపిస్తూ ఉంటుంది. అది పూతన వధల రహస్యం.
అంటే ఏంటి, ప్రకృతిని వదలేమని చెప్తున్నాడా శ్రీకృష్ణుడు? అక్కడ ఉపయోగించమని చెప్తున్నాడా?
ఉపయోగించుకోండి ప్రకృతిని, కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మీరు వదిలిపెట్టి కనుక ప్రకృతిలో జీవించగలిగితే ఏమవుతుంది, ప్రకృతి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. పూతన ఏమవుతుంది, చనిపోయాక రాక్షసి కాదు, ఇంకా ఒక గంధర్వ కన్యగా మారుతుంది, ఒక మహాశక్తిగా మారుతుంది. ట్రాన్స్ఫర్మేషన్, ఇది మన గురు పరంపరలో ఎవరైనా చెప్పారా అది మీరు చెప్పాల్సింది. పూతన వధ అర్థమైంది కదా, పూతన వధ ఏంటి, అందరూ జీవిస్తున్నారు కానీ వాళ్ళందరూ ఎలా జీవిస్తున్నారు, విషాక్తమైనటువంటి పాలు తాగుతూ జీవిస్తున్నారు ప్రకృతిలో. శ్రీకృష్ణుడు ఆ విషాక్తమైనటువంటి పాలనే తాగాడు అంతే కదా. కానీ రివర్స్ అయింది అక్కడ, శ్రీకృష్ణుడికి ఏమీ అవ్వలేదు, విషమైనటువంటి ఆ పూతన యొక్క శరీరము ధన్యత పొందింది అంతే కదా. జరిగిన సంఘటన అది, ఆ సంఘటన మీలో చరితార్థం అవటానికి మన గురు పరంపరలో ఎవరైనా ప్రయత్నం చేసినట్టు మీకు అనిపిస్తోందా, అది క్వశ్చన్ నెంబర్ వన్. మన గురు పరంపర అంటే ఆ ఆరు గంటలే నా ఉద్దేశం, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను మన గురు పరంపర అన్న మాట వాడితే ఎప్పుడైనా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా, దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ గురించి చెప్తున్నాను. అది మీరు పట్టుకోగలిగితే రెండోది మీరు ఏం పట్టుకోవాలి అంటే, అందరు గురువులు అదే చేశారేమో, క్వశ్చన్ మార్క్ అదే తెలియదు. రెండవది శకటాసుర వధ, ఏం చేశాడు శకటాసురుడు, బండి చక్రంలా వస్తాడు కదా, బండి చక్రంలా వస్తే ఎడంగాలతో కంటాడు, ఫినిష్. ఎడంగాలతోనే ఇందుకు కన్నాలి. శకటాసురుడు అంటే ఏమిటి అన్న దానికి ఏమని చెప్పుకుంటున్నాం మనం, కాలచక్రములో ఇరుక్కుపోయినటువంటి వ్యక్తి శకటాసురుడు. మనం అందరము కూడా శకటాసురులమే. మనం అందరం ఏం చేస్తాం, మనలో ఉన్నటువంటి జగద్గురువుని చంపేస్తూ ఉంటాం. ఏ రోజు ఆ రోజు అంతే కదా, మీరు రాత్రి నిద్రపోగలిగారు అంటే ఆ రోజు మీ శరీరంలో ఉన్నటువంటి జగద్గురువుని మీరు హత్య చేసినట్టే. ఇంచేత యామిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్తి సంయమి. నిద్రపోరు వాళ్ళు, నిద్రపోవాల్సిన అవసరము రాదు. అంత మేము మెలకుగా ఉంటామండి, కొద్దు అలాంటి పిచ్చి పని చేయకండి. కాలచక్ర భ్రమణము యొక్క నియమాలకు అతీతంగా జీవించటం నేర్చుకోవాలి మనం. దీనికి మన గురు పరంపరలో ఎవరైనా ఉదాహరణగా ఉన్నారా, కాలచక్రము యొక్క నియమాలకు విరుద్ధంగా జీవించి అలా జీవించవచ్చునో అని తెలిపేటటువంటి గురు పరంపరలో మన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా? శకటాసురుడు వధ అంటే అది, కాలచక్రాన్ని ఎక్కువగా కదా నువ్వు. ఇవాళ 3rd December, రేపు 4th December, నిన్న 2nd December, బయటపడింది నుంచి చూస్తాను, ఇరుక్కుపోయావు కదా. శకటాసురుడు అంటే అది, ఎంతైనా శకటాసురుడు అంటే ఇక్కడ మనం అందరము కూడా శకటాసురులమే అంటే ఏంటి అర్థం, చక్రీయ గమనంలో ఇరుక్కుపోయి ఉన్నాం. ఈ చక్రీయ గమనం నుంచి బయటపడటానికి ఎడంకాలికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ప్రతి సంఘటన మీరు భాగవతంలో చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. భాగవతం అంటే శ్రీకృష్ణుడి చరిత్రే, శ్రీకృష్ణుడు అంటే జగద్గురువే అంటే అది కూడా గురు చరిత్రే. అంచేత సిద్ధిసాయి పారాయణ గురు చరిత్ర పారాయణ కాదు, భాగవతం కూడా గురు చరిత్ర పారాయణే. శరుడాసుల్లో దాని తర్వాత తృణావర్తుడు, ఏమవుతుంది తృణావర్తుడు, శ్రీకృష్ణుడు ఏమవుతాడు, చాలా బరివెక్కిపోతాడు, ఈశ్వరు చేతిలో ఉంటాడు. తృణావర్తుడు వచ్చేసరికల్లా ఎగిరిపోతాడని తెలుసు కదా, అంతే అమ్మ ఎక్కడ ఎగిరిపోతున్నాడు, వీడు బరువెక్కుతాడు, వీడు బరువెక్కుతూ అవి మీద పడేస్తాడు శ్రీకృష్ణుడిని. తెలుసు కదా కథలు అంటే ఏమిటి, మీరు ఏదైతే చాలా బరువైనది అనుకుంటారో భగవంతుడి దృష్టిలో అది గడ్డిపోతా. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అయిపోయాను, నేను పృథ్వీ గ్రహానికి అంతటికీ కూడా చక్రవర్తిని అయిపోయాను, భగవంతుడు ఏమంటా, నువ్వు గడ్డిపోతుకు సమానమయ్యా. కానీ గురుదేవులు దీనికి రిపీట్ రివర్స్ క్యాలిక్యులేషన్ ఇచ్చారు, నువ్వు గడ్డిపోతగా మారిపో, ఏం చేస్తారట నిన్ను, గడ్డిపోతగా నువ్వు మారిపోతే ఏం చేస్తారు ఆయన, నిన్ను ఆకాశం మీద కూర్చోబెడతానన్నాడు. అంటే తృణావర్తుడు యొక్క రివర్స్ గేర్ కథ చెప్పాడు ఆయన. అంతేగా, ఇంతగా ఆ కథల్ని అర్థం చేసుకోవాలి మీరు. కానీ అర్థం చేసుకోవటమే కాదు, ఇది ఏ రాశికి సంబంధించినటువంటి కథ, మరి అందులో సీతారాం కంటే నేను పెద్ద ఎక్స్పర్ట్ నేను కాదు, సీతారాం చెప్పాలి అది. ఈ కథల యొక్క అంతరార్థం ఏ రాశికి సంబంధిస్తుందో అంతేనా. ఇంకా కృష్ణుడి యొక్క దాంట్లో ఏముంది, కుబ్జ పొట్టిగా మూడు వంపులు తిరిగి అసహ్యంగా ఉండేటటువంటి శరీరము కల ఒక దాసి. ఆవిడ పని ఏంటి, సుగంధ ద్రవ్యాలు రాజకుమార్తెలకు అందించడం. మనం చేసే పని కూడా అదే, మనలో ఉన్నటువంటి అందమైనటువంటి ఆ భగవత్తత్వాన్ని గుర్తించకుండా ఈ శరీరాలకి సెంట్లు పూస్తాం, పౌడర్లు పూసుకుంటాం. పూసుకుంటాను కాదు, రాసుకోవద్దని కాదు. ఆ కథని మనం ఎలా అర్థం చేసుకోవాలి, శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తుంది, ఏం చేస్తాడు, తన యొక్క స్పర్శతో ఆ మూడు వంకర్లు పోతాయి. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లోని వంకర్ల వల్ల మనం శరీరధారులుగా భావిస్తున్నాం మనం. ఆ తర్వాత ఆ కుబ్జే శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఒక మహా సాధనాత్మకమైన దాంట్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది, తన నిరంతరం శ్రీకృష్ణతో పాటు ఇంక జీవిస్తుంది. ఆ కథ తర్వాత మనం ఎప్పుడైనా చెప్పుకుందాం, ద్వాదశ రాశికి సంబంధించింది కాదు. అంతే ఇది ద్వాదశ రాశుల్లో. ఇంకా శ్రీకృష్ణుడి యొక్క కథల్లో ఇలాంటివి ఏమైనా మీకు కనిపిస్తుంటాయా, రుక్మిణీదేవుని ఎత్తుకుపోతాడు కదా, దాని అంతరార్థం ఏమిటి. ఇలాగా మీరు ఆలోచించుకోండి. కానీ మొత్తం మీద ఇవాళ నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, భాగవత జీవిత విధానంలో ద్వాదశ సంఖ్య యొక్క ఇంపార్టెన్స్. ఈ ద్వాదశ సంఖ్యలలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశిస్తున్నప్పుడు ఏ విధంగా అయితే టార్చ్ లైట్ ఫోకస్ చేస్తే, రంగురంగు కాగితాలు ఉన్నాయనుకోండి, ఏ రంగు కాగితం మీద ఫోకస్ చేస్తే బయటికి ఆ రంగు వస్తున్నట్టు, ఆ నెలలో సూర్యుడు యొక్క ఆ రాశి రంగులు బయట వస్తూ ఉంటాయి. భాగవత జీవిత విధానంలో మీరు అది పట్టుకోవాలి. అంతే ఏ నెలలో ఎలా జీవించాలో చెప్పారు మన ఋషులు, అలా జీవించేటటువంటి వాతావరణం లేదు ఇక్కడ ప్రకృతిలో, ఎక్కడుంది వాతావరణం. అలాంటి వాతావరణం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఎలాగా, ఇక్కడ కనీసము ఆ వాతావరణం మనం తెచ్చుకుంటే ఈ నెలలో ఈ రకమైనటువంటి వాతావరణం ఉండాలి, ఈ నెలలో ఈ రకమైనటువంటి వాతావరణం ఉండాలి ద్వాదశ రాశులకి ఆధారంగా. ఇదంతా కాకుండా భీముడి చరిత్రలో హెర్క్యులస్ చేసినటువంటి 12 గొప్ప పనులకి డీటైల్డ్ ఏమైనా ఉన్నాయా. అంటే ముందు మీరు ఏం పట్టుకోవాలి, హెర్క్యులస్ చేసినటువంటి ఆ 12 గొప్ప పనులు ఏమిటి. జ్వాలాకులు మహర్షి అనేటటువంటి ఒక మహర్షి హెర్క్యులస్ చేసినటువంటి, ఇది భాగవత విధానానికి జీవిత విధానానికి సంబంధం ఏమిటి. కానీ వీటన్నిటికీ బేసిస్ ఏంటి, నువ్వు తప్ప నాకింకెవరు అక్కర్లేదు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్ర జపము కాదు, మంత్రానికి సమర్పణ. ఈ మంత్రానికి సమర్పణ వెంకటేశ్వర స్వామిగా ఎలా అవతరించింది అనే రహస్యం కూడా మీరు పట్టుకోవాలి. అప్పుడు జగద్గురువులకి, గురువులకి, గురుచరిత్రకి, వెంకటేశ్వర స్వామికి, ద్వాదశ రాశి చక్రానికి ఉన్నటువంటి రిలేషన్షిప్స్ నీకు అర్థమవుతాయి. ఎందుకు వెంకయ్య స్వామి ఆ వెంకయ్యే నేను, వెంకటేశ్వర స్వామికి నాకు తేడా లేదంటాడు చాలా చోట్ల. తేడా లేదని ఎందుకు మిగతా దేవతలతో చెప్పుకోవచ్చు కదా, తేడా లేదని ఎందుకు ఆ మాట అన్నాడు వెంకయ్య స్వామి. అలాగే ఈ అవధూత తాతగారు ఆయన అదే అంటాడుగా, వెంకటేశ్వర స్వామి శిరిడి సాయికి తేడా లేదు. శిరిడి సాయిని స్వయంగా వెంకటేశ్వరుడు ఎలా అనుగ్రహించాడు, శిరిడి సాయి యొక్క గొప్పతనం వెనకాతలున్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము, ఇవన్నీ మీకు గురు చరిత్రలో కనిపించేటటువంటి మెరుపులు. దాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే, సాధించగలిగితే అద్భుతంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గురించి నేను మీకు చెప్పేటటువంటి అనేక విషయాలు వేదవ్యాస రాసినటువంటి వెంకటేశ్వర వైభవం అనేటటువంటి బుక్ నుంచి చెప్తున్నాను నేను మీకు. అలాగే ఇంకోటి ఏం చెప్పాను నేను, ద 12 లేబర్స్ ఆఫ్ హెర్క్యులీస్ పుస్తకం వెతుకు సీతారాముడు, ద్వాదశ రాశి చక్రానికి భాగవతానికి భాగవత జీవిత విధానానికి సంబంధం పెట్టడమే కాక సాయంత్రం లోపల మీరు కొంచెం కష్టపడి ఒక్కొక్క స్కందంలో ఉన్నటువంటి భాగవతం ఉంది కదా, ఒక్కొక్క స్కందంలో ఏమి మెయిన్ పాయింట్స్ చెప్పాలి. ప్రహ్లాద చరిత్ర ఉంది, ఏం చెప్తోంది మెయిన్ పాయింట్స్, సప్తమ స్కందం అనుకుంటా కదా ప్రహ్లాద చరిత్ర, ఏం చెప్తోంది, నువ్వు పరిపూర్ణముగా వాసుదేవ తత్వానికి శరణాగతి చెందిస్తే నిన్ను ఎన్ని హింసలు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా హిరణ్యకశిపుడు లాంటి మూడు లోకాలు జయించినటువంటి రాక్షసుడు నిన్ను గెలవాలనుకున్నా గెలవలేడు, సమర్పణ యొక్క పరాకాష్ఠ చెప్తుంది. మరి గజేంద్రుడు శక్తి వంచన లేకుండా నువ్వు నీ పని చేసిన తర్వాత 1000 సంవత్సరాలు దెబ్బలాడతాడు. అష్టమ స్కందం ఇది, 1000 సంవత్సరాలు పోరాడతాడు, అప్పుడు తెలిసేది. అంతేతప్ప నేను ఇంట్లో కూర్చుని మాస్టర్ నేను సాయి ఇవాళ కాలేజీకి వెళ్తున్నాను నేను క్లాస్కి ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పి ఇవాళ క్లాస్ క్యాన్సిల్ అయిపోయేటట్టు చెయ్యి అంటాం కాదు. నువ్వు మన యాంగిల్ అలా ఉంది జీవితంలో, మనం కష్టపడం ఏమీ చెయ్యం. గురువులకి ఈ 800 కోట్ల మంది పని చేయటం కూడా చాలా తేలికే. అంచేత గురువుని మీరేదో అనుగ్రహిస్తున్నారు నేను ఆయనకు పని చెప్పకుండా అనకండి, మీరు చెప్పండి నాకేం అభ్యంతరం లే, కానీ మీరు ఎదగలేరు. మీ పిల్లల హోంవర్క్ మీరు చేశారనుకోండి మీ పిల్లవాడి భవిష్యత్ ఏమవుతుంది, అదే అవుతుంది ఇక్కడ కూడా. గురువుల్ని ఎప్పుడు మీరు పిలవాలి, ఎలుగెత్తి పిలవచ్చు మీరు, కానీ ఎప్పుడు 1000 సంవత్సరాల పాటు పోరాడాను అనేటటువంటి ఫీలింగ్ మీకు వస్తే, అంటే మీరు అంత కష్టపడగలిగితే. అలాగా అన్ని స్కందాల్లోనూ ఉన్నటువంటి పాయింట్స్ పట్టుకోండి మీరు, కథలన్నీ మనకి తెలిసిందని అందులో. అప్పుడు ఈ భాగవత జీవిత విధానాన్ని మీరు 12 పాయింట్లుగా రాయండి, మొదటి స్కందం ఇలా జీవించాలి, అర్థమైంది కదా. ఇది మీరు చేయండి మీ క్లాసులో 10-4లో అది స్వస్తి.